ఓం శాంతి. జూన్ 7వ తారీఖు బాబా యొక్క సాకార మురళి. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు పరస్పరం ఆత్మీక సోదరులు. మీకు పరస్పరం అపారమైన ప్రేమ ఉండాలి. మీరు ప్రేమతో నిండిన గంగలుగా అవ్వండి. ఎప్పుడు పోట్లాడుకోకూడదు. ప్రశ్న: ఆత్మీక తండ్రికి ఏ పిల్లలు చాలా చాలా ప్రియమనిపిస్తారు? జవాబు: 1వ పాయింట్, ఎవరైతే శ్రీమతంపై పూర్తి విశ్వ కళ్యాణం చేస్తున్నారో. 2వ పాయింట్, ఎవరైతే పుష్పాలుగా అయ్యారో, ఎప్పుడు ఎవరికి ముళ్ళును గుచ్చరు. ఎవరైతే పరస్పరం చాలా ప్రేమగా ఉంటారో, ఎప్పుడూ అలగరు, అటువంటి పిల్లలు బాబాకు చాలా చాలా ప్రియమనిపిస్తారు. ఎవరైతే దేహాభిమానంలోకి వచ్చి పరస్పరం పోట్లాడుకుంటారో, ఉప్పు నీరులాగా అవుతారో, వారు బాబా పరువుని పోగొడతారు. వారు బాబాని నిందింపజేసే నిందకులుగా అవుతారు. ఓం శాంతి. ఏ విధంగా ఆత్మీక పిల్లలకు ఇప్పుడు ఆత్మీక తండ్రి ప్రియమనిపిస్తారో, అలాగే ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లలు కూడా చాలా ప్రియమనిపిస్తారు. ఎందుకంటే వారు శ్రీమతంపై పూర్తి విశ్వ కళ్యాణాన్ని చేస్తున్నారు. కళ్యాణకారులు అందరూ ప్రియమనిపిస్తారు. మీరు కూడా పరస్పరం సోదరులు కావున మీరు కూడా తప్పకుండా ఒకరికొకరు ప్రియమనిపిస్తారు. ఒకే తండ్రి పిల్లలకు పరస్పరం ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతగా బయటవారితో ఉండదు. మీకు కూడా పరస్పరం చాలా చాలా ప్రేమ ఉండాలి. సోదరులు ఇక్కడే పోట్లాడుకుంటూ ఉన్నట్లయితే, లేక ప్రేమించుకోకపోతే వారు సోదరులు కానట్లే. మీకు పరస్పరం ఎంతో ప్రేమ ఉండాలి. తండ్రికి కూడా ఆత్మలపై ఎంతో ప్రేమ ఉంది కదా, కావున ఆత్మలకు కూడా పరస్పరం ఎంతో ప్రేమ ఉండాలి. సత్యయుగంలో ఆత్మలందరూ ఒకరికొకరు ప్రియమనిపిస్తారు. ఎందుకంటే శరీర అభిమానం తొలగిపోతుంది. సోదరులైన మీరు ఒక్క తండ్రి స్మృతి ద్వారా పూర్తి విశ్వమంతటి కళ్యాణాన్ని చేస్తారు. ఈ కళ్యాణమును చేసుకుంటారు, స్వకళ్యాణాన్ని. అలాగే సోదరుల కళ్యాణాన్ని కూడా చెయ్యాలి. కావున బాబా దేహాభిమానుల నుండి దేహీ అభిమానులుగా తయారు చేస్తున్నారు. ఆ లౌకిక సోదరులైతే పరస్పరం ధనం కొరకు, వాటాల కొరకు పోట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ పోట్లాడుకునే విషయం ఏదీ లేదు. ప్రతి ఒక్కరూ డైరెక్ట్గా కనెక్షన్ని ఉంచవలసి ఉంటుంది. ఇది బేహద్ విషయం. యోగబలం ద్వారా బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. లౌకిక తండ్రి నుండి స్థూలమైన వారసత్వాన్ని తీసుకుంటారు. ఇక్కడ ఇదైతే ఆత్మీక తండ్రి నుండి ఆత్మీక పిల్లలు పొందే ఆత్మీక వారసత్వం. ప్రతి ఒక్కరూ డైరెక్ట్గా తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. ఎంతెంతగా వ్యక్తిగతంగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా వారసత్వం లభిస్తుంది. పరస్పరం పోట్లాడుకోవటం గమనిస్తే మీరేమైనా అనాథలా అని బాబా అంటారు. ఆత్మీక సోదరులు పరస్పరం ఎప్పుడు పోట్లాడుకోకూడదు. సోదరులయ్యుండి పరస్పరం పోట్లాడుకుంటున్నట్లయితే ప్రేమ లేకపోతే రావణునికి చెందిన వారిగా అయిపోయినట్లే. వారంతా ఆసురి సంతానం. మరి దైవీ సంతానం ఆసురి సంతానానికి తేడా లేనట్లుగా అయిపోతుంది. ఎందుకంటే దేహాభిమానులుగా అయ్యే పోట్లాడుతారు, ఆత్మ ఆత్మతో పోట్లాడదు. కావుననే మధురాతి మధురమైన పిల్లలు పరస్పరం ఉప్పు నీరులా అవ్వకండి అని బాబా అంటారు. అలా అవుతారు కాబట్టే అర్థం చేయించటం జరుగుతుంది. వీరు దేహాభిమానం గలవారు, వీరు రావణుని పిల్లలే, కాని నా పిల్లలు కారు. ఎందుకంటే పరస్పరం ఉప్పు నీరులాగా ఉన్నారు అని బాబా అంటారు. మీరు 21 జన్మలు క్షీరకణంలా ఉంటారు. ఈ సమయంలో దేహీ అభిమానులుగా ఉండాలి. పరస్పరం కలవకపోతే ఆ సమయంలో రావణ సాంప్రదాయం వారిగా భావించాలి. పరస్పరం ఉప్పు నీరులా అవ్వటం వల్ల తండ్రి పరువుని పోగొడతారు. ఈశ్వరీయ సంతానంగా పిలవబడుతున్న ఆసురీ గుణాలు ఉన్నట్లయితే దేహాభిమానులుగా ఉన్నట్లే దేహీ అభిమానులలో ఈశ్వరీయ గుణాలు ఉంటాయి. ఇక్కడ మీరు ఈశ్వరీయ గుణాలను ధారణ చేస్తారు. అప్పుడే బాబా తమ తోడుగా తీసుకుని వెళ్తారు. మళ్లీ అనేక సంస్కారాలు మీతో పాటు వెళతాయి. పిల్లలు దేహాభిమానంలోకి వచ్చి పరస్పరం ఉప్పు నీరులా అవుతారని బాబాకు తెలుస్తుంది. వారు ఈశ్వరీయ పిల్లలుగా పిలవబడజాలరు. తమని తాము ఎంతగానో నష్టపరుచుకుంటారు, మాయకు వశమైపోతారు, పరస్పరం ఉప్పు నీరులా అయిపోతారు. నిజానికి మొత్తం ప్రపంచమంతా ఉప్పు నీరులానే ఉన్నారు. కాని ఈశ్వరీయ సంతానం కూడా ఉప్పు నీరులా ఉన్నట్లయితే ఇక తేడా ఏముంది? వారు బాబాని నిందింపజేస్తారు. బాబాను నిందింపజేసేవారు ఉప్పు నీరులా అయ్యేవారు నిలువ నీడని పొందజాలరు. వారిని నాస్తికులు అని కూడా అనవచ్చు. ఆస్తికులుగా అయ్యే పిల్లలు ఎప్పుడు పోట్లాడుకోకూడదు. మీరు పరస్పరం ఎప్పుడు పోట్లాడుకోకూడదు. ప్రేమగా ఉండటం ఇక్కడి నుండే నేర్చుకోవాలి. తద్వారా మళ్ళీ 21 జన్మలు పరస్పరం ఆ ప్రేమ ఉంటుంది. బాబా పిల్లలుగా పిలవబడ్డాక మళ్లీ సోదరులుగా అవ్వకపోతే వారు ఆసిరి సంతానంగా ఉన్నట్లే. బాబా పిల్లలకు అర్థం చేయించేందుకు మురళిని వినిపిస్తారు. కాని దేహాభిమానం కారణంగా వారికి బాబా తమను గూర్చే తెలియజేస్తున్నారు అన్నది కూడా తెలియదు. మాయ చాలా తీవ్రమైనది. ఏ విధంగా ఎలుక కొరికితే అది తెలియనే తెలియదు. అలాగే మాయ కూడా చాలా తీయతీయగా ఊదుతూ కొరికేస్తుంది. తెలియను కూడా తెలియదు. పరస్పరం అలగటం మొదలైనవి ఆసిరి సాంప్రదాయాలు. చాలా సెంటర్లలో ఉప్పు నీరులా ఉంటారు. ఇప్పుడు ఇంకా ఎవరు పర్ఫెక్ట్గా అయితే అవ్వలేదు కదా. మాయా యుద్ధం చేస్తూ ఉంటుంది. మాయ ఎలా తల తిప్పేస్తుందంటే అసలు అది తెలియనే తెలియదు. మాలో పరస్పరం ప్రేమ ఉంటోందా లేదా అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. ప్రేమ సాగరుని పిల్లలైనట్లయితే ప్రేమతో నిండిన గంగలుగా అవ్వాలి. పోట్లాడుకోవటం, తప్పుగా మాట్లాడటం వీటికన్నా మాట్లాడకుండా ఉండటం మంచిది. చెడును వినకండి. ఒకరు అసురులుగా అయిపోతే ఇంకొకరు కూడా అసురులుగా అయిపోకూడదు. ఎవరిలోనైనా క్రోధ అంశం ఉంటే ఇక ఆ ప్రేమ ఉండదు. కావున రోజు మీ లెక్కాచారాన్ని చూసుకోండి బాబా అంటారు. ఆసిరి నడవడిక బాగుపడకపోతే ఎటువంటి ఫలితం వెలువడుతుంది? ఏ పదవిని పొందుతారు? ఏ సేవ చెయ్యకపోతే ఫలితం ఎలా ఉంటుంది? పదవి తగ్గిపోతుంది అని బాబా అర్థం చేయిస్తారు. అందరికీ సాక్షాత్కారం జరగవలసిందే. మీకు కూడా మీ చదువు సాక్షాత్కారం జరుగుతుంది. సాక్షాత్కారం అయిన తరువాతనే మీరు బదిలీ అవుతారు. మీరు బదిలీ అయి కొత్త ప్రపంచంలోకి వచ్చేస్తారు. చివరిలో అన్నీ సాక్షాత్కారం అవుతాయి. ఎవరెవరు ఏ మార్కులతో పాస్ అయ్యారో తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏడుస్తారు, గుండెలు బాదుకుంటారు, శిక్షలు కూడా అనుభవిస్తారు. బాబా చెప్పిన మాటలు వినలేదే అని ఎంతో పశ్చాత్తాపడతారు. ఎటువంటి ఆసిరి గుణము ఉండకూడదు అని బాబా పదే పదే అర్థం చేయించారు. ఎవరిలో అయితే దైవీ గుణాలు ఉంటాయో వారు ఆ విధంగా తమ సమానులుగా తయారు చేయాలి. బాబాను స్మృతి చేయటం చాలా సహజం. అల్ఫ్ మరియు బే అలు ప్రథమక్షరాలు. అల్ఫ్ అనగా అల్లాహ్ బాబా, బే అనగా బాద్షాహి రాజ్యాధికారం. కావున పిల్లలకు నషా ఉండాలి. పరస్పరం ఉప్పు నీరుగా అవుతున్నట్లయితే ఈశ్వరీయ సంతానంగా ఎలా భావిస్తారు? వీరు ఆసురి సంతానం, మాయా వీరి ముక్కు పట్టుకుంది అని బాబా భావిస్తారు. వారికి తెలియను కూడా తెలియదు. స్థితి అంతా అల్లకల్లోలమవుతుంది. పదవి తక్కువైపోతుంది. పిల్లలైన మీరు వారికి ప్రేమగా నేర్పించే ప్రయత్నం చెయ్యాలి. ప్రేమ దృష్టి ఉండాలి. బాబా ప్రేమ సాగరుడు కాబట్టి వారు పిల్లలను కూడా తమ వైపుకు ఆకర్షిస్తారు కదా. కావున మీరు కూడా ప్రేమ సాగర్లుగా అవ్వాలి. బాబా పిల్లలకు చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. మంచి మతాన్ని ఇస్తారు. ఈశ్వరీయ మతం లభించడం ద్వారా మీరు పుష్పాలుగా అయిపోతారు. వారు మీకు అన్ని గుణాలను ఇస్తారు. దేవతలలో ప్రేమ ఉంది కదా. కావున ఆ స్థితిని మీరు ఇక్కడే తయారు చేసుకోవాలి. ఈ సమయంలో మీకు జ్ఞానం ఉంది. మళ్ళీ దేవతలుగా అయిపోతే ఆ జ్ఞానం ఉండదు. అక్కడ కేవలం దైవీ ప్రేమ మాత్రమే ఉంటుంది. కావున పిల్లలు ఇప్పుడు దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. ఇప్పుడు మీరు పూజ్యులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు సంగమయుగంలో ఉన్నారు. బాబా కూడా భారతదేశంలోకే వస్తారు కాబట్టి శివ జయంతిని జరుపుకుంటారు.
కాని వారెవరు? ఎలా వస్తారు? ఎప్పుడు వస్తారు? వచ్చి ఏం చేస్తారు అన్నదేమీ తెలియదు. పిల్లలైన మీరు కూడా ఇప్పుడు నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా తెలుసుకున్నారు. ఎవరైతే తెలుసుకోరో వారెవరికీ అర్థం చేయించలేరు కూడా. మళ్ళీ పదవి తగ్గిపోతుంది. స్కూల్లో చదివే వారిలో కొందరి నడవడిక బాగోదు, కొందరిది ఎల్లప్పుడూ బాగా ఉంటుంది. కొందరు ప్రజెంట్ అవుతారు, కొందరు యాబ్సెంట్ అవుతారు. ఎవరైతే సదా బాబాను స్మృతి చేస్తారో, స్వదర్శన చక్రాన్ని త్రిప్పుతూ ఉంటారో, వారు ప్రజెంట్ అయి ఉన్నట్లు లేస్తూ కూర్చుంటూ మీరు స్వయాన్ని స్వదర్శన చక్రధారులుగా భావించండి అని బాబా అంటారు. మర్చిపోతారు కాబట్టి యాబ్సెంట్ అయిపోతారు. ఎప్పుడైతే ఎల్లప్పుడూ ప్రజెంట్ అయి ఉంటారో అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు, మర్చిపోయినట్లయితే తక్కువ పదవిని పొందుతారు. ఇప్పుడు ఇంకా సమయం ఉంది అని బాబాకు తెలుసు. ఉన్నత పదవిని పొందేవారి బుద్ధిలో ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. బుద్ధిలో శివబాబా స్మృతి ఉండాలి, నోటిలో జ్ఞానామృతం ఉండాలి, అప్పుడు తనువు నుండి ప్రాణాలు పోవాలి అని అంటారు. ఏదైనా వస్తువుపైన ప్రీతి ఉన్నట్లయితే అంత్యకాలంలో అది గుర్తుకు వస్తూ ఉంటుంది. తిండిపై లోభం ఉన్నట్లయితే మరణించే సమయంలో ఆ వస్తువులే గుర్తుకు వస్తూ ఉంటాయి. అప్పుడు పదభ్రష్టులైపోతారు. బాబా స్వదర్శన చక్రధారులుగా మరణించండి, ఇంకేమి గుర్తు రాకూడదు అంటారు. ఏ సంబంధము లేకుండా ఆత్మ ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా తిరిగి వెళ్ళాలి. లోభం కూడా తక్కువేమీ కాదు. లోభం ఉన్నట్లయితే చివరి సమయంలో అదే గుర్తుకు వస్తూ ఉంటుంది. అది లభించకపోతే అదే ఆశతో మరణిస్తారు. కావున పిల్లలైన మీలో లోభం మొదలైనవేవి ఉండకూడదు. బాబా అయితే ఎంతో అర్థం చేయిస్తారు. కానీ అర్థం చేసుకునేవారు అర్థం చేసుకోవాలి కదా. బాబా, ఓహో బాబా అంటూ బాబా స్మృతిని హృదయానికి గట్టిగా హత్తుకోండి. అలాగని బాబా బాబా అని నోటితో అనకూడదు. మనసులో అజపాజపం కొనసాగుతూ ఉండాలి. బాబా స్మృతిలో కర్మాతీత స్థితిలో ఈ శరీరాన్ని వదలాలి. అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. అచ్చా, మీఠే మీఠే సికిల్లతే బచ్చం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్ కి రుహానీ బచ్చం కో నమస్తే. హమ్ రుహానీ బచ్చం కి రుహానీ మాత్ పితా బాప్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే. ధారణ కోసం ప్రేమతో నిండిన గంగలుగా అవ్వాలి. అందరిపైన ప్రేమపూరితమైన దృష్టిని ఉంచాలి. ఎప్పుడూ మీ నోటితో తప్పుడు మాటలను మాట్లాడకూడదు. ఏ విషయంలోనూ లోభాన్ని ఉంచుకోకూడదు. స్వదర్శన చక్రధారులుగా అయి ఉండాలి. అంతిమ సమయంలో ఏ వస్తువు గుర్తుకు రానట్ల స్థితిని తయారు చేసుకోవాలి. అంత అభ్యాసం చేయాలి. స్లోగన్ వరదానం: పాత దేహము మరియు ప్రపంచపు సర్వ ఆకర్షణల నుండి సహజంగా మరియు సదా దూరంగా ఉండే రాజఋషి భవ. రాజఋషి అనగా ఒకవైపు సర్వప్రాప్తుల అధికారపు నశ మరియు మరొకవైపు బేహద్ వైరాగ్యం అలౌకిక నశ. వర్తమాన సమయంలో ఈ రెండు అభ్యాసాలను పెంచుకుంటూ వెళ్ళండి. వైరాగ్యం అంటే తొలగిపోవటం కదా? కాదు. కానీ సర్వప్రాప్తులు ఉన్నా కూడా హద్దు ఆకర్షణ మనసు బుద్ధిని ఆకర్షణలోకి తీసుకురాకుండా ఉండటం. సంకల్ప మాత్రం కూడా అధీనత ఉండకూడదు. వీరిని రాజఋషి అనగా బేహద్ వైరాగి అని అంటారు. ఈ పాత దేహము మరియు దేహ ప్రాత ప్రపంచము వ్యక్త భావము వైభవాల భావము ఇవి అన్ని ఆకర్షణల నుండి సదా మరియు సహజంగా దూరంగా ఉండేటువంటి వారు వారే బేహద్ వైరాగి. స్లోగన్: సైన్స్ సాధనాలను ఉపయోగించండి, కానీ వాటిని మీ జీవిత ఆధారాలుగా తయారు చేసుకోకండి. ఈరోజుటి అవ్యక్త ఇషార పాయింట్ కర్మయోగిగా తయారవ్వండి అని. ఇప్పుడు సహజము మరియు సదా కర్మయోగిగా అంటే నిరంతర నిర్వికల్ప సమాధిలో ఉండే సహజ యోగిగా కావాలి. ఎవరైతే సదా కర్మయోగిగా ఉంటారో వారు సదాచారిగా ఉంటారు. ఏ విధంగా ధర్మము మరియు కర్మ రెండింటినీ విడదీయలేము. ఏ కర్మ చేస్తున్నా ధర్మం అంటే ధారణ కూడా సంపూర్ణంగా ఉండాలి. కర్మలో ఎప్పుడైతే చాలా బిజీగా ఉంటారో అప్పుడు ధారణ కూడా ఇంతే ఉంటుంది. రెండు తరాజులు పళ్ళాలు ఒకటే సమానంగా ఉండాలి. అప్పుడే అంటారు శ్రేష్టమైన దివ్యమైన బుద్ధివంతులు కర్మయోగి ఆత్మలు అని. అచ్చా, జూన్ మాసంలో మమ్మ స్మృతి దినం మనందరికీ గుర్తొస్తుంది. ఈరోజు విశేషంగా మనం మమ్మ యొక్క జ్ఞాపకంలో వారి మధుర మహావాక్యాలు విందాము. ఈ సమయంలో ప్రాక్టికల్ మహాభారతం రిపీట్ అవుతూ ఉంది. చూడండి, కౌరవులకు మరియు పాండవులకు పరస్పరం కురుక్షేత్రంలో యుద్ధం జరిగిందని, పాండవులకు తోడుగా డైరెక్షన్లను ఇచ్చేందుకు శ్రీకృష్ణుడు ఉన్నాడని మానవులు అంటారు. మరి ఎవరి వైపైతే స్వయం ప్రకృతిపతి ఉంటారో వారికైతే తప్పకుండా విజయం కలుగుతుంది. చూడండి ఎన్ని విషయాలను కలిపేశారు. ప్రకృతిపతి అంటే శ్రీకృష్ణుడు కాదు అన్న ఈ విషయం ముందుగా తెలుసుకోండి. ప్రకృతిపతి అయితే పరం ఆత్మ. కృష్ణుడు సత్యయుగంలో మొదటి దేవత. అతనిని భగవంతుడు అని అనకూడదు. కనుక పాండవుల సారథి పరమాత్మయే కాని శ్రీకృష్ణుడు కాదు. పరమాత్మ అయితే పిల్లలకు ఎప్పుడు హింసను నేర్పించజాలరు. పాండవులు హింసాయుద్ధం చేసి స్వరాజ్యాన్ని సంపాదించుకోలేదు. ఈ విధంగా ఈ ప్రపంచం కర్మక్షేత్రం. ఈ క్షేత్రంలో మానవులు ఏ విధంగా ఏ కర్మలు చేసినా బీజాన్ని నాటుతారో, కర్మలనే బీజాన్ని, ఆ విధంగా మంచి లేక చెడు ఫలితాలని అనుభవిస్తారు. ఈ కర్మక్షేత్రంలోనైతే పాండవులు అనగా భారతమాత శక్తి అవతారాలు కూడా ప్రసిద్ధమైన వారు. పరమాత్మ వచ్చేది కూడా భారతఖండంలో. కనుక భారతఖండమును అవినాశి ఖండము అని అంటారు. పరంపిత పరమాత్మ అవతరణ ముఖ్యంగా భారతదేశంలో జరిగింది. ఎందుకంటే అధర్మ వృద్ధి కూడా భరతఖండంలోనే జరిగింది. ఇక్కడే పరమాత్ముడు యోగబలం ద్వారా కౌరవ రాజ్యాన్ని అంతం చేయించి పాండవుల రాజ్య స్థాపన చేస్తారు. కనుక పరమాత్మ వచ్చి ధర్మ రాజ్య స్థాపన చేశారు. కాని భారతవాసులు తమ మహాపవిత్ర ధర్మాన్ని మరియు శ్రేష్ట కర్మని మరిచి తమని హిందువులుగా పిలిపించుకోసాగారు. పాపం వారు తమ ధర్మాన్ని తెలుసుకోక ఇతరుల ధర్మంలో కలిశారు. మరి ఈ బేహద్ జ్ఞానాన్ని బేహద్ యజమానే స్వయంగా తెలుపుతారు. వీరైతే తమ స్వధర్మాన్ని మరిచి హద్దులో ఇరుక్కుపోయారు. దీనినే అతి ధర్మగ్లాని అని అంటారు. ఎందుకంటే ఇవన్నీ ప్రకృతి ధర్మాలు, కాని మొదట కావలసింది స్వధర్మం, దేవతాధర్మం. మరి ప్రతి ఒక్కరి స్వధర్మం, నేను ఇవన్నీ ప్రకృతి ధర్మాలు కాని మొదట కావాల్సింది స్వధర్మం. మరి బేహద్ జ్ఞానాన్ని బేహద్ యజమానే స్వయంగా తెలుపుతారు. వీరైతే తమ స్వదర్శనాన్ని మరిచి హద్దులో ఇరుక్కుపోయారు. దీనిని అతి ధర్మగ్లాని అని అంటారు. ఎందుకంటే స్వదర్శనాన్ని మరిచి హద్దులో ఇరుక్కుపోయారు కదా. ఇవన్నీ ప్రకృతి ధర్మాలు కాని మొదట కావలసింది స్వధర్మం. మరి ప్రతి ఒక్కరి స్వధర్మం, నేను శాంతస్వరూపాత్మను. తర్వాత తమ ప్రకృతి ధర్మము దేవతా ధర్మం. 33 కోట్ల భారతవాసులు దేవతలు. కనుకనే పరమాత్ముడు అనేక దేహ ధర్మాలని త్యజించి సర్వధర్మాన్ని పరిత్యజంతి అంటూ చెప్పారు. ఇప్పుడు బేహద్దులోకి వెళ్ళాలి. హద్దు ధర్మాల వల్ల ఇంతగా ఆందోళన కలిగింది ఇప్పుడు. మరి ఇప్పుడు ఈ హద్దు ధర్మాల నుండి బయటపడి బేహద్దులోకి వెళ్ళాలి. ఆ బేహద్ తండ్రి అయిన సర్వశక్తివంతుడు పరమాత్మ తోటి యోగాన్ని జోడించాలి. సర్వశక్తివంతుడు ప్రకృతిపతి పరమాత్మ, అంతేకాని కృష్ణుడు కాదు. కల్పపూర్వం కూడా సాక్షాత్తు ప్రకృతిపతి అయిన పరమాత్మ ఎవరి వైపైతే ఉన్నారో వారి విజయం జరిగింది. అచ్చా, ఓం శాంతి.